ಪಾವನ ನಾಮ ಗೋವಿಂದ, ಪಾವನ ನಾಮ ಪಾಪ ವಿರಾಮ ಗೋವಿಂದ, ಪಾಪ ವಿರಾಮ ಗೋವಿಂದ, ಹರಿನಾರಾಯಣ ಗೋವಿಂದ, ನಾರಾಯಣ ಹರಿ ಗೋವಿಂದ, ಹರಿನಾರಾಯಣ ಗೋವಿಂದ, ಹರಿನಾರಾಯಣ ಗೋವಿಂದ. ಇಲ್ಲ, ಗೋವಿಂದ ಸ್ಮರಣ చేసుకుంటూ ವ್ರತ ಸಮಾಪ್ತಿ చేసుకొని ಬಲರಾಮುಡಿ ತರಿಸಿ ಅಕ್ಕಡ ನುಂಚಿ ಜಗನ್ನಾಥಪುರಂ ವೆಳ್ಳಿ ಅಕ್ಕಡ ನುಂಚಿ ಪ್ರಜ್ಯುಮ್ನಾದೇವಿ ಆವಿಡ ದರ್ಶನ చేసుకొని ಗಂಗಾಸಾಗರ ಸಂಗಮಂ, ಇಪ್ಪುಡು ಅದು ವೆಸ್ಟ್ ಬೆಂಗಾಲ್ಲೋ ಉಂದಿ, ಗಂಗಾನದಿ ಸಮುದ್ರಂಲೋ ಕಲಿಸಿ ಅತ್ಯಂತ ಪವಿತ್ರ ಸ್ಥಳಂ. ಅಕ್ಕಡೊಕ ಆಲಯಂ ಉಂದಿ, ಒತ್ತಪ್ಪುಡು ಎಪ್ಪುಡು ಸಮುದ್ರಂಲೋ ಕಲಿಸಿಪೋಯಿ ಉಂಟುಂದಿ. ಒಕ್ಕ ಸಂಕ್ರಾಂತಿ ರೋಜುಲ್ಲೋ ಸಮುದ್ರಂ ವೆನಕ್ಕೆಳ್ಳಿ ಆಲಯಂ ಬಯಟಪಡುತ್ತೋಂದಿ. ಈ ಮಧ್ಯನ ಮೊತ್ತಂ ಸಮುದ್ರಂ ವೆನಕ್ಕೆಳ್ಳಿಪೋಯಿಂದಂಡಿ, ಏದೋ ಕಾರಣ ಚೇತ ಆಲಯಂ ಬಯಟಪಡುತ್ತಂದನಮಾಟ. ಪೂರ್ವಂ ಕೇವಲಂ ಸಂಕ್ರಾಂತಿ ರೋಜುಲ್ಲೋನೇ ಕನಪಡೇದ ಆಲಯಂ, ಅದು ಗಂಗಾಸಾಗರ ಸಂಗಮ ಅನ್ನಮಾಟ. ಅಕ್ಕಡಿಕ್ಕ ವೆಳ್ಳಿ ದರ್ಶನ చేసుకొని ಅಕ್ಕಡ ನುಂಚಿ ಮಳ್ಳಿ ಆಖರಿ ಸಾರಿಗಾ ಮಳ್ಳಿ ನೈಮಿಷಾರಣ್ಯಂ ವೆಳ್ಳಿ ಪೂರ್ಣಾಹುತಿ ತನ ಚೇತಿತೋ ಚೇಸಿ ಪವಿತ್ರ ಗಾಥ ವಿನಿ ದ್ವಾರಕಾನಗರಾನಿಗೆ ತಿರುಗಿ ವೇಯಿಂಚೇಸಾಡು ಬಲರಾಮುಡು. ಇದು ಅತ್ಯಂತ ಪವಿತ್ರಮೇನ ಬಲರಾಮುನಿ ತೀರ್ಥಯಾತ್ರಾ ಗಾಥ. ಇದು ವಿನ್ನವಾಡಿಕಿ ಸಕಲ ತೀರ್ಥಯಾತ್ರಲು ಚೇಸಿನ ಮಹಾಪುಣ್ಯಂ ಲಭಿಸ್ತುಂದನಿ ವ್ಯಾಸುಲು ವಾರು ಸ್ವಯಂಗಾ ಚೆಪ್ಪಾರು. ಅಂತೇ ಇಪ್ಪುಡು ಮೀರು ಈ ಕ್ಷಣಂಲೋನೇ ತಿಳಿಯಕೊಂಡನೇ ಇನ್ನಿ ತೀರ್ಥಯಾತ್ರಲು ಚೇಸಿನ ಮಹಾಪುಣ್ಯಂ ಪೊಂದಾರು. ಅನಗಾನೇ ಬ್ರಹ್ಮಾನಂದ ಭರಿತರೈಪೋಯಾಡಂಡಿ ಈಯನ. ಮಹಾತ್ಮ ಸುಖಯೋಗೇಂದ್ರ, నీ ముఖం నుంచి వస్తున్న హరికథ వింటూ ఉంటే నా జీవితం ధన్యమైపోతుంది, శరీరం పులకించిపోతున్నది, బ్రహ్మానందంగా ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మని చరిత్రం ఎంత విన్నా అంతే, ఇంకా వినాలనిపిస్తుంది. హరిపాద తీర్థ సేవాపరుడై విలసిల్లు నట్టి భాగవతుని విస్ఫురితాంగములంగములు ఆ పరమేశ్వరు నాకు తెలియబలుకుమునీంద్ర. శ్రీ మహావిష్ణువు యొక్క పాద సేవ తీర్థముతో సమానమట. హరిపాద తీర్థ సేవా పరుడు, రోజు కృష్ణ కృష్ణ అంటూ తలుచుకుని, కృష్ణుడి యొక్క శరీరాన్ని మనస్సులో ఊహించుకుని, కృష్ణుడి పాదాలను నిద్రపోయేటప్పుడు మనస్సులో పెట్టుకుంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదములు గొప్ప తీర్థంగా మారి ఆ తీర్థం మన శరీరం లోపలికి వెళ్ళి మన శరీరాన్ని పవిత్రం చేస్తాయి. ఇటు శరీరాన్ని మనస్సుని పవిత్రం చేసే గొప్ప తీర్థం శ్రీకృష్ణుని యొక్క నామస్మరణ. అసలు కలియుగములో అంత గొప్ప తీర్థస్మరణతో కూడినటువంటి ఘట్టం మరొకటి లేదు. కలౌ స్మరణాత్ ముక్తి, కలియుగంలో స్మరణ వల్లే మోక్షం వస్తుంది. అటువంటి శ్రీకృష్ణుని యొక్క చరిత్ర వింటూ ఉంటే మాకు బ్రహ్మానందం కలుగుతూ ఉన్నది. ఇంకా 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 శ్రీకృష్ణుడిని సేవించి ఎవరెవరు తరించారో చెప్పమంటే, అప్పుడు ఆ సుఖయోగేంద్రుడు చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్మకి చిన్నప్పటి నుంచి చాలామంది మిత్రులు ఉన్నారట. ఆ మిత్రుల్లో ఒక మిత్రుడు కుచేలుడు అని పిలువబడినవాడు ఆయన. ఆ శ్రీకృష్ణుడికి ఆయనకి 64 రోజుల స్నేహం ఉన్నది. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, కృష్ణుడు కాశీ వెళ్ళి 64 రోజుల పాటు చదువుకున్నాడు. అంటే శ్రీకృష్ణుడి ఎడ్యుకేషన్ అంతా ఓన్లీ 64 డేస్, 64 రోజులు ఆయన మొత్తం విద్య పూర్తయిపోయింది. కానీ అదే కాశీలో 20 సంవత్సరాలుండి గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నాడు కుచేలుడు. కుచేలుడి మరో అసలు పేరు సుధాముడు. ఆయన 27 కష్టపడి నేర్చుకున్నట్ట. అంటే అప్పటికానే ఆయన విద్య పూర్తవల. కానీ ఈయన పరమాత్ముడు గనక బలరాముడితో కలిసి కేవలం 64 రోజుల్లో విద్య నేర్చుకున్నాడు. ఇప్పుడు నిజానికి కృష్ణుడికి కుచేలుడికి స్నేహం ఎంత? 64 రోజులే. ఆ 64 రోజుల్లోనే వాళ్ళిద్దరూ ప్రాణస్నేహితులు అయిపోయారు. కుచేలుడు చిన్నప్పటి నుంచి కటిక దరిద్రుడు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి 64 మంది పిల్లలు ఏకంగా చతుషష్ఠి కళలాగా. అందులో ఈయన ఆఖరి కొడుకు. ఈ చివరి కొడుకు చదువుకోవడానికి తిండి లేక గురువుగారి దగ్గరకు వచ్చారు. గురువుగారు వేళకింత భోజనం పెట్టేవాట. బాగా చదువుకునే వాళ్ళకి అప్పట్లో స్కాలర్షిప్ గురువుగారు ఇచ్చేవారనమాట, మీలాంటి పుణ్యాత్తుల యొక్క సహకారంతో. ఈ విధంగా ప్రతిభావంతుల్ని ప్రోత్సహించి గురువుగారు పాఠం చెప్పారు. నిజం చెప్పాలంటే 64 విద్యలు నేర్చుకోవాలంటే 27 కూడా చాలదండి. ఆ రోజుల్లో వాళ్ళు మహాప్రతిభావంతులు, విద్యల మీదే పూర్తిగా మనస్సు లగ్నం చేసేవారు. ఇప్పటికి మళ్ళీ పొద్దున్నది సాయంకాలం దాకా 100 సినిమాలు 101 షికారులు చేస్తే ఏమొస్తాయి? ఊరికే సర్టిఫికెట్లు వస్తాయి. అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. కొంతమంది ఎలా ఉంటున్నారో తెలిసిన, నువ్వు చేస్తున్న ఉద్యోగం చెప్పంటే అదొక డేటా అండి అని 100 సార్లు అనకుండా నోట్లోంచి మాట రాదు. చచ్చిపోతున్నాను ఆ మాట వినలేక. నిజంగా ఎంత విసుకొచ్చేస్తుందంటే అంటాడు. ఆ చివరికి ఏ ఉద్యోగం రా అంటే చెప్పలేకపోతుంది. ఒక అమ్మాయి ఉందిలేండి, మాకు రాజుగారు వస్తారు, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది. చివరికి విని 2 గంటలయ్యాక, ఇంతకీ నీవు చేస్తున్న పనేమిటి? గురువు గారంటే అదండి వాళ్ళు ఏదో ఇస్తారండి ఆ డేటా అని చెయ్యాలండి. ఆ డేటా ఏమిటో చెప్పమ్మా అన్నాను. ఆ డేటా ఎప్పటికీ చెప్పలేకపోతాను. అంటే తాను చేస్తున్న ఉద్యోగం ఏమిటో తనకు తెలియదు. అంటే ఇంటర్వ్యూలో ఏం సమాధానం చెప్పాలో తెలియదు. చివరికి ఎలా అయ్యారంటే కంప్యూటర్ దగ్గర కూర్చుని ఇది అందులో ఎక్కించంటే ఎక్కిస్తాడంతే వాడు. పురాణం చెప్తున్నప్పుడు శ్లోకం చదివి ఆ శ్లోకాన్ని మీరు అర్థం చేసుకోండి అంటే మీకు ఏమైపోతుంది, సుస్పష్టముగా ఋషే అంటే ఋషి యొక్క అనగానే ఓహో ఈ శబ్దములకు ఋషి యొక్క అన్నమాట అని అర్థం తెలిస్తే మీకు అర్థం అవుతుంది. ముందు మనం ఏం చదువుతున్నాము ఏమి చేస్తున్నాము అర్థం చేసుకుని ఇతరులకి తేలికగా చెప్పాలి. ఆ చెప్పడానికే అసలైన ప్రజ్ఞ అని పేరు. ఇవాళ చాలామందికి కమ్యూనికేషన్ స్కిల్ దూరం అయిపోతుంది. కానీ పూర్వకాలం అలా కదే, తాము ఏం చదివారో చెప్పి తీరాలి. చివరిన దానికి మౌఖిక పరీక్ష అంటారు. ఇప్పుడు మౌఖిక తీసేశారు. మౌఖిక అంటే ఇంగ్లీష్లో ఓరల్ టెస్ట్. ఇప్పటికి కూడా హిందీ పరీక్షల్లో ఓరల్ టెస్ట్ అని ఉంటుంది. ఆఖరిని అడుగుతారనమాట, నువ్వు రాయడం కదరా, రాయడం అంటే చదివేస్తావు కానీ చెప్పడం చేతకపోతే ఎలాగా. అందుకని ఏం చేస్తారు, ఇక్కడ నిలబెట్టి ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నువ్వు ఫలానా ప్రశ్నకి ఏం సమాధానం రాసావు, దాని అర్థం ఏమిటి, ఇవన్నీ చెప్పాలి. మనం మనం ఏం పని చేస్తున్నామో స్పష్టంగా చెప్పాలి. ఒక ముక్కలో చెప్పాలంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్లో ఉండాలి. వాళ్ళు వెళ్ళి ఏం చెప్పాలన్నమాట, ఏమండి మా సబ్బులో ఇవన్నీ ఉన్నాయి అని చెబితే ఆ సబ్బు అది గబ్బు కొడుతున్నా సరే వాడి మాటల యొక్క ధోరణికి పడిపోయి కొంటాం. అలా తేలికగా చక్కగా అర్థమయ్యేలా చెప్పేటటువంటి విద్యలు నేర్చుకోవడానికి కనీసం ఒక 50-60 ఏళ్ళు పడుతుంది. అటువంటిది 64 విద్యలు వీళ్ళు 64 రోజుల్లో నేర్చుకున్నారు. కుచేలుడు కేవలం 20 ఏళ్ళు పట్టింది. గురువుగారు మహాప్రతిభావంతుడు, ఆయన కూడా చాలా కష్టపడి చదువుకున్నవాడు. ఆ మహాత్ముడు కుచేలుడు హరి యొక్క కటాక్షం పొందాడు. ఆ కథ నాకు సంపూర్ణంగా చెప్పు అని పరీక్షిత్ అడిగాడు. హరి భజయించు హస్తములు హస్తములు అచ్యుతుగోరి మృక్కుతచ్చిరము శిరంబు విష్ణు కథ చేరిన చిత్తము చిత్తము ఇందిరావరుగను దృష్టి దృష్టి మురవైరిను తిల్చిన వాణి వాణి అక్షరు కథలాను కర్ణములు కర్ణములై విలసిల్లుబో భువిన్. శ్రీకృష్ణుణ్ణి పూజించే చేతులే చేతులు, హరి భజయంతు హస్తములు హస్తములు అని. ఓ తెలుగు లెక్చరర్ ఉండాలి, ఇక్కడ కనపట్లేదు కానీ ఈ మధ్యన. ఆవిడైతే ఈ లాటానుప్రాస అంటే ఏమిటో తెలుసుకుంటుంది. ఒక చెయ్యిని చెయ్యి అనే పదం ఒకసారి వాడి మళ్ళీ అది వాడితే దానికి లాటానుప్రాస అని వారు. ఇప్పుడు ఇందులో చూడండి, హరి భజయంతు హస్తములు 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 2 సార్లు వాడాం. మొదటిదాని చోట హస్తములు అంటే శ్రీ విష్ణువుని పూజించే చేతులు, ఆ చేతులే చేతులు అని 2వసారి మళ్ళీ చేతులు పదం వాడతాడు. నాయన విష్ణువుని పూజించే చేతులే చేతులు, ఇలా చేతులు చేతులు 2 సార్లు వస్తే దానికి లాటానుప్రాసము అని పేరు అన్నమాట. ఆయనని చూచే కళ్ళే కళ్ళు, ఆయన కథలు వినే చెవులే చెవులు, ఆయనకి సమర్పించిన మనస్సే మనస్సు, ఆయన మీద ఉంచినటువంటి దృష్టియే దృష్టి, ఆయనని తలుచుకునే నాలుకయే నాలుక. ఈ విధంగా మన సమస్త అవయవములు నిరంతరము శ్రీకృష్ణ పరమాత్మకి సమర్పించవలెను. అలా సమర్పించాలనే కోరికతోటే నేను అడుగుతున్నాను. కుచేలుడు పరమ ఆత్మీయ మిత్రుడని విన్నాను. శ్రీకృష్ణుడికి ఆయనకి బాగా బంధం ఎక్కువట. ఆ స్నేహబంధానికి సంబంధించిన పవిత్ర గాథ చెప్పమని కానీ అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అనుడు వేదవ్యాస తనయుడ అభిమన్యు తనయుని చూచి ఇట్ల నియ ప్రీతి జనవర గోవింద సుఖుడు కుచేలుండు నా నొప్పు విప్రుండు మానధనుడు విజ్ఞానరాగా అది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు విజితేంద్రియుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింపవరుల కార్పణ్య వృత్తి నడుగబోవ కథనకు తానడ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా దలంచి ఆత్మమోదించి పుత్రధారాభిరక్ష ఒక విధంపున గడపుతు నుండునంత. అప్పుడు ఆయన చెప్పాడు, వేదవ్యాస తనయుడు చెప్పాయని ఎవరు, వ్యాసుని కొడుకు, వినేవాడు అభిమన్యుని కొడుకు. అభిమన్యుని కొడుకు పరీక్షిత్తుతోటి వ్యాసుని తనయుడైనటువంటి సుకుడు ఇలా అన్నాడు. ఎందుకు ఈ తనయ శబ్దమే వాడాడు ఈసారి అంటే, కుచేలుడి కథ వినడానికి తండ్రి యొక్క వంశము తండ్రి యొక్క పేరు ఉపయోగపడుతుందట. అంటే మన తల్లిదండ్రులు పుణ్యం చేస్తేనే మనం కుచేలుడి చరిత్ర వినగలం, లేకపోతే వినలేం. కొన్ని కథలు వినడానికి అర్హత కావాలి. ఏమిటో తెలుసా, ఒక మహానుభావుడు కొడుకైతేనే ఇంత గొప్ప కథ వెనకట్ట. ఈ కథ వినడానికి పెద్దలు తరతరాలుగా ఆ వంశంలో చేసిన పుణ్యము కాపాడితేనే ఈ కథ వింటారు. ఇవాళ మీరు ఎంత అదృష్టవంతులో తెలిసినా, ఇక్కడ కూర్చుని ఇవాళ పురాణం వింటున్న వాళ్ళ తండ్రులు పుణ్యాత్ములు, తల్లులు పుణ్యవతులు, కాబట్టే తల్లిదండ్రుల పుణ్యం ఉన్నవారు మాత్రమే ఈ కథ వింటారు, ఇంకెవరు వినలేరు. అందుకని ఆ విషయం లోకానికి తెలియజేయడం కోసమని ఒకటికి రెండు సార్లు ఇక్కడ వ్యాసుని తనయుడు అభిమన్యుని తనయునకి చెప్పాను. ఏ మాటలుగా మామూలుగా అనచ్చగా సుకుడు పరీక్షిత్కు చెప్పాడని ఇదొరుగు చెప్పినట్టు, ఎంత బాగా చెప్పారు అర్థమైంది ఇప్పుడు మీకు. కాబట్టి ఈరోజు పురాణం వింటున్న వాళ్ళు ఎటువంటి మహానుభావుల యొక్క సంతానం ఆలోచించండి. పెద్దలు పుణ్యాత్ములు కాబట్టి పిల్లలు ఇటువంటి కథ వినగలుగుతారట. యోగం అంటారు దానిని అనమాట. ఎన్నాళ్ళు లేని ఈ ఒక్కరోజే వినగలుగుతున్నారంటే ఈరోజు ఆ పెద్దలు ఎంత పుణ్యం చేశారు, ఎన్ని దాతృత్వాలు చేశారు, లేక వాళ్ళలో ఏ పురాణ శక్తి ఉన్నదో, ఎన్ని పురాణాలు విన్నారో, ఎంతమంది గురువుల్ని సేవించారో, మహాత్ముల కటాక్షం ఎక్కడున్నదో, ఏదో ఆ వంశంలో మాత్రం పవిత్రత ఉంటేనే ఆ వంశస్థులు మాత్రమే ఈ కథలు వినగలరు. అందుకని ఈ ప్రత్యేకతలు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మనం. వ్యాసపుత్రుడు అభిమన్యుని కొడుకుతో ఇలా అన్నాడు, మహారాజా శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఆత్మీయ స్నేహితుడు ఒక్కడే ఒక్కడు. నిజం చెప్పాలంటే ఆయనకి ఎవరి మీద రాగము ఉండదు, ద్వేషము ఉండదు, అందరూ ఆయనకి సమానమే. వీడు ఎక్కువ వాడు తక్కువ అనేది ఉండదుగా. కానీ ఆయనకి భక్తి వల్ల సంపూర్ణమైన శరణాగతి పొందడం వల్ల కుచేలుడు అనేవాడితో ఎక్కువ స్నేహం ఉండేది. ఆ ఇద్దరు కాశీలో చదువుకున్న రోజుల్లో గురువుగారి దగ్గర చాలా శ్రద్ధగా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండి పదార్థాలు ఒకరితో ఒకరు పంచుకుంటూ తినేవారట. కుచేలుడి చేతులు ఏదైనా పెడితే అదేమో పట్టుకొచ్చి కృష్ణుడికి పెట్టేవాడు, కృష్ణుడి చేతులు ఏదైనా వాళ్ళ అమ్మగారు పెడితే చదువుకునే రోజులు అమ్మగారి దగ్గరేగా మరి తిండంతాను. అందుకని గురువుగారి భార్య పట్టుకొచ్చి కృష్ణ ఈ పాయసం తినంటే అబ్బే నేను ఒక్కడిని తినండి అని సగం పట్టుకొచ్చి స్నేహితుడికి పెట్టేవాట, ఆయనకి పెడితే ఆయన ఈయనకి పెట్టేవాట. ఇంత హాయిగా కలిసి మెలిసి చదువుకున్నారు వాళ్ళు. ఆయన అభిమానధనుడు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి అడగడు. ఆయన కొన్ని నియమాలు ఉన్నాయి, యావత్ జీవితం యాచన లేకుండా బ్రతకాలి, ఠీవిగా బ్రతకాలి, కష్టపడి పనిచేసి బతుకుదాం, దొరికితే బతుకుదాం, నా కోసం మాత్రం ఎవరిని అడగను. కొంతమందికి అదొక నియమం ఉన్నది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే రెండు మంచి సూత్రములు పెట్టుకున్నవాడు తరిస్తాట. ఒకటి, కావాలని ఎవరిని అడక్కు, ఎవరన్నా ఇస్తే వద్దనకు. ఈ రెండూ పెట్టుకున్నవాడు ఒక్క కుచేలుడు మాత్రమే చరిత్రలో. అందుకే ఇక్కడ ఈ కథని ఒకటికి రెండు సార్లు బాగా అబ్జర్వ్ చేసి చదవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఏమండి నేను పురాణం చెబుతానండి, లేకపోతే నేను చదువుకుంటానండి, నాకు ఈ డబ్బు ఇవ్వండి అని అడగకూడదట. ఎవరైనా మెచ్చి వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే కాదంటే పాపం, మళ్ళీ కాదంటే అహంకారం, అహంకారం వల్ల కూడా జన్మెత్తుతాం సమండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరో ప్రేమతో పట్టుకొచ్చి 10 రూపాయలు చేతులు పెడితే చూను ఇవ్వడం ఏంటి, పుచ్చుకోవడం ఏంటి అన్నామా, పుచ్చుకోకపోయామా, ఈ అహంకారం వల్ల మళ్ళీ జన్మెత్తుతాం. అలాగని అడిగి పుచ్చుకుంటే అది కూడా రుణమవుతుంది. అందుకని కుచేలుడు మానధనుడు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని చెయ్యి చాచి అడిగేవాడు కాదు. ఇక్కడ ఆ మాట వాడారు, విజ్ఞానరాగాది విరహిత స్వాంతుడు. ఆయనలో విజ్ఞానం మీద ప్రేమ ఎక్కువగా ఉంది, దానివల్ల వైరాగ్యంతో బతికేవాడు ఆయన. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, ఏదన్నా చూడగానే ఆకర్షణకి గురి అయ్యేవాడు కదట. పొరపాటు కూడా అక్కడ బంగారం కోట్లు పడున్నా 10 పైసలు పుచ్చుకునేవాడు కాదు. తనది కాని వస్తువు మీద మాట వరసకు కూడా వ్యామోహం లేకుండా ఉండే మహాత్ములు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళని విజితేంద్రియులు అంటారు. ఇప్పుడు మంచి ఆకలి వేసింది, ఆ సమయానికి ఇక్కడ జీడిపప్పు కనపడింది, ఎవరో పద్మాగర్ గారికి ఒక బస్తా జీడిపప్పు ఇచ్చారనుకోండి, 8:30 దాటగానే ఆకలి వేస్తుంది ఎవరికైనా, కొంచెం జీడిపప్పు పెడితే బాగుండు అనుకున్నాడా, అది దొంగతనంతో సమానం. అప్పుడు వాడు విజితేంద్రియుడు కాదు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు అయిపోతాట. అందువల్ల ఆ కోరిక రాకూడదు. మీకు ఇక్కడ ఈ పువ్వులు కనపడగానే, పువ్వులు మీరు ఎమ్మని అడిగారంటే దీని మీద మీకు కోరిక వచ్చిందని అర్థం. ఆ కోరిక మీకు వచ్చిందంటే మీరు విజితేంద్రియులు ఎలా అవుతారు, నా అంతటి నేను ప్రేమగా ఇవ్వాలి తప్ప శిష్యులారా ఇది పుచ్చుకోండి అని ఇస్తే అది ప్రసాదం అవుతుంది. గురువుగారండి ఆ మల్లెపూలు నాకు ఇచ్చేయరా అండి అని అడిగారంటే ఇంద్రియ నిగ్రహం లేనట్టే, వాళ్ళని విజితేంద్రియులు అన్నారట. ఇప్పుడు ఈయన అటువంటి వాడు, కొండంత బంగారం ఉన్నా అడిగేవాడు కదట, అందుకని విజితేంద్రియుడు. బ్రహ్మజ్ఞాని, దారిద్ర్యము ఆయన్ని పట్టుకున్నది, ఆయనకి బంగారం లాంటి భార్య దొరికింది, ఆవిడ పేరు లలిత. అందుకే ఆ విషయం చెప్పకుండా లలిత పతివ్రత అన్నాడు, లలితమైన పాతివ్రత్యం కలిగింది అని సూచన చేశాడు పోతన. కానీ వ్రజభాగవతంలో ఆవిడ పేరు కూడా లలిత అన్నారు. ఆవిడకి 16 సంతానంటేకంగా 11 మంది కొడుకులు, 5 కూతుళ్ళు. అదేమిటో దరిద్రులకి సంతానం ఉంటారండి, కొంతమందికి బోల్డ్ డబ్బులు ఉంటాయా, డబ్బులు ఉన్నవాడికి ఎవడు భగవంతుడు? ఈ భగవంతుడు లీలలే ఆయన. వీడేమో రోజు పోషణ లేక నానా ఏడుస్తున్న వాడికి 16 సంతానం, షోడశ కళాప్రపూర్ణుడట. అందుకే అక్కడ ఏమన్నాడు, దారిద్ర్యం పీడిస్తోంది, 16 పిల్లలు, ఈయనకే ఇంట్లో పైసా లేదు, పిల్లలకు అన్నం పెట్టలేడు, గొడ్డలు ఇవ్వలేడు, నానా యాతన ఒక పూరి గుడిసే ఉండేదానికి. పోరుబందర్ అంటారే ఇప్పుడు గాంధీ గారు పుట్టిన ఊళ్ళో. గాంధీ గారి తల్లి ఎంత గొప్పదో తెలిసిన, రోజు కుచేలుడు కట్టించిన ఆ గుడి దగ్గరికి వెళ్ళి, కుచేలుడు ఇంట్లోనే కట్టించాడు కృష్ణుడికి గుడి, అక్కడికి వెళ్ళి అటుకులు నైవేద్యం పెట్టి ఆ అటుకులు పట్టుకొచ్చి గాంధీ గారికి పెట్టింది. చూడండి గాంధీ గారి జీవిత చరిత్ర, రోజు దండం పెట్టుకునేది అక్కడికి వచ్చేవాడు. ఆ పుణ్యమే ఆ మహాత్ముడిని మహాత్ముడిని చేసింది. నిజంగా నాకు ఎంత ఆనందం కలిగేదో, పోరుబందరు చాలాసార్లు వెళ్ళాను నేను. ద్వారకా నగరంలో భాగవత సప్తాహం 2-3 చేయించాను. ఎప్పుడు వెళ్ళి నా బెల్ట్ బెల్ట్ అంతా చూస్తాను. అసలు నా జీవితమే యాత్రలతో గడపాలనే కోరికతో ఉన్నవాడిని కనుక యాత్రలు చేస్తే తరిస్తామండి. నా చేతి మాత్ర వైకుంఠయాత్ర అని, ఆ వైకుంఠయాత్ర కాదు మనం చేయవలసింది. నిజంగా కష్టపడి యాత్రలు చేసి ఆ యాత్రలను చూసి తరిస్తే ఈ జన్మలో కాకపోతే కనీసం వచ్చే జన్మలో అయినా ఉత్తమ జన్మ ఎత్తి ఆ జన్మలో అయినా మోక్షం పొందుతాం. యాత్రలు తప్పక జీవితంలో అప్పుడప్పుడు చెయ్యాలి. అలాగని కుటుంబాన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు పోషణం అనేసి ఉద్యోగం అనేసి తిరగమని కష్టమా? అవకాశం చూసుకుని వెళ్ళాలి. అలా చెప్పాను కదా, ఈ మధ్యన ఒక ఆయన ఏం చేశాడు, చాలా తమాషా చెప్పమంటారా, హైదరాబాద్లో పొరపాటు జరిగింది, యాత్ర చేసి తీరాలని గట్టిగా చెప్పానని సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ఒక అతను ఉన్నాడు, మెడికల్ రిప్రజెంటేటివ్ అంటారే, ఆ ఉద్యోగం అనేసి యాత్రలో పోయాట, ఉద్యోగం తీసేశారు. ఇక చూడండి వాళ్ళు ఆవిడ ఏడుస్తూ వచ్చి, గురువుగారు నా కొంప ముంచారండి అంది. తర్వాత చచ్చి చెడి ఆ కంపెనీ వాళ్ళు నాకు తెలుసున్నవాళ్ళు కాబట్టి ఈ అబ్బాయికి మళ్ళీ ఉద్యోగం ఇప్పించాను. హైదరాబాద్లో ఉంటాడు, దిల్సుఖ్ నగర్ దగ్గర ఉంటాడు, మళ్ళీ ఉద్యోగాలు మానేసి వెళ్ళకండి. కష్టపడి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు, కొంచెం వయస్సు వచ్చినప్పుడు, లేదా ఇలాగ కెమెరామెన్గా పనిచేసినప్పుడు షూటింగ్కి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు, షూటింగ్తో పాటు ఈ షూటింగ్ ఈటింగ్ అన్నీ కుదురుతాయి కనుక అవి చేసుకోవచ్చు తప్ప ప్రస్తుతం ఉన్న స్థితిని కూడా చూసుకోవాలి. కాబట్టి యాత్ర చేయమన్నాను కదా అని దానిని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారనే ఉద్దేశంతో 1-2 చెబుతాను. మొత్తం మీద అక్కడికి వెళ్ళి ఆ ద్వారకా దగ్గర నుంచి పోరుబందరికి వెళ్ళాలి, ఆ గుడి చూసి తీరాలి. అక్కడ చిన్న కుచేలుడి యొక్క విగ్రహము, పక్కన కృష్ణుడి యొక్క విగ్రహం, ఆయన ప్రతిష్ఠించాడు ఆ విగ్రహం ఉంటుంది. రోజు వెన్న అటుకులు పెడతారు. కుచేలుడి దగ్గర వెన్న అటుకులు తిన్నాడు ఆయన. అటుకులు అనేది అసలు సహజంగా కుచేలుడి బ్రాండ్ అది. అటుకులు తినే కృష్ణుడు కుచేలుడికి బోలుడు సంపద ఇచ్చాడు. అందుకని ఆ ప్రాంతంలో అటుకులు పెట్టి అందరికీ నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం పెడతారు. అసలు ఏం బాగుంటాయండి అటుకులు, మరి ఏమిటో ఆ ప్రాంతానికో ఆ నైవేద్యం పెట్టడం వల్ల కానీ, కృష్ణుడికి నైవేద్యం పెట్టిన వెంటనే అందరికీ 2 గింజలు అటుకులు చేతిలో పెడతారు. ఆ అటుకులు చటుక్కు నోట్లో వేసుకున్నాను. ఏం మాధుర్యం, ఏమి మాధుర్యం వారి బాబోయ్! కృష్ణుడి యొక్క పెదవులు ఎంత మధురంగా ఉంటాయి, అంత మధురంగా ఉంటాయని వర్ణించారు వల్లభాచార్యులు వారు. మధురాధిపతే అఖిల మధురం, అధరం మధురం, అధరం అంటే పెదవులు, కృష్ణుడి యొక్క పెదవులు అమృతం అట. ఆ మహాత్ముడు యోగి గనక కళ్ళు మూసుకు చెప్పాడు, అధరం మధురం, వదనం మధురం, గోపీ మధురం. ఇంతెందుకు? మధురాధిపతే అఖిలం మధురం, కృష్ణుడు ఆపాదమస్తకం మధురం. ఆ మధురం కలిగినటువంటి, మాధుర్యం కలిగిన కృష్ణునికి పెట్టిన అటుకులు మనకి ప్రసాదంగా పెడితే ఆ అటుకులు కూడా నవిలే కొద్దీ ఇంకా 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 తీపిగా ఉంటాయి. అసలు సహజంగా అటుకులు బాగా నవిలితే తెలియకుండానే నోట్లోకి తీపి వస్తుంది, కానీ మామూలు అటుకులు లాంటి అటుకులు కావు. అక్కడ కృష్ణుడి యొక్క నైవేద్యం అంత గొప్పదనమాట. అటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో అప్పట్లో ఆ ఖాళీ స్థలంలో గుడిసె వేసుకున్నాడు ఆయన. ఆ గుడిసె యొక్క తాటాకులన్నీ తెగిపోయి లోపలికి అలా ఎండొచ్చేసేదిట. వర్షాకాలంలో వర్షం పడిపోయేది, పాములు లోపలికి వచ్చేసేవి. దొడ్లో తోటకూర బత్తల కూర పెంచేది వాళ్ళమ్మ. ఆ తోటకూర కాళ్ళు బత్తల కాళ్ళు వాటితోటే పాప ఈ కుచేలుడి యొక్క భార్య వంట చేసి ఏదైతే పులుసు కాచి ఏదైతే ఉప్పేసి ఒక రోజు ఉప్పేయక మొత్తం మీద ఆ పదార్థాన్ని ఇంట్లో వాళ్ళకి పెట్టేది. ఎవరన్నా పురాణం వినడానికి వచ్చి కుచేలుడికి ఇన్ని బియ్యం ఇస్తే వాటితో వంట చేసుకునేవారు. ఇక్కడ ఒక మాట వాడారు, దారిద్ర్యంబు బాధింప వరుల కార్పణ్య వృత్తి నడుగబోవక. ఎంత దారిద్ర్యం తనని పీడిస్తున్నా, తెల్లారితే తిండి తినడానికి బియ్యం గింజలు లేకపోయినా, కూర లేకపోయినా, కట్టుకునే గుడ్డలు లేకపోయినా, ఈ కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నాం కదా, యాచన చేసి సంపాదిద్దాం అనుకోకుండా వచ్చిన దాంతో బతికేవట. అందుకని వరులను ఇతరులను కార్పణ్య వృత్తి నడుగబోవక, లోభంతో వ్యామోహంతో అడిగేవాడు కాదు. కానీ తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గాదలంచి, తనంత తాను ఎవడన్నా పట్టుకొచ్చి, కుచేలుడు గారు ఈ రూపాయి అట్టే పెట్టండి, ఈ కాసు అట్టే పెట్టండి, ఈ బియ్యం ఉంచుకోండి, ఈ కూరలు ఉంచుకోండి అంటే అవి మాత్రం కాదనకుండా సేకరించేవాట. అలా తనంత తాను ఎవరన్నా ఇస్తే అవి స్వీకరించుకున్నాడు. దాంతో సంతోషించేవాడు, తృప్తితో బతికేవాడు. ఎప్పుడు నాకు లేదనుకోలేదట, అసలు లేదనుకోవడమే పెద్ద దరిద్రం. ఎంత ఉన్నా సరే ఇంకా లేదు ఇంకా లేదు, హాయిగా ఇల్లుంది, ఏదో కాస్త బతకడానికి సుఖంగా ఉందనుకోండి, ఉందనుకోండి, లేదు అనుకోద్దన్నాడు. మానసిక దారిద్ర్యం అన్నిటిలోకి ప్రమాదము. అందువల్ల ఈయన ఎప్పుడు ఆత్మ సంతోషించి లేదనుకోకుండా అన్నీ ఉన్నాయనుకుని పుత్ర దారాభిరక్ష ఒక విధంబున గడపుచు నుండునంత సంతోషంతో ఎలాగో పిల్లల్ని తన భార్యని పోషించుకుంటూ బతుకుతున్నాడు. ఎలాగో బతుకుతున్నాడు, అది ఆ ఎలా బతుకుతున్నాడనే చెప్పలేం. ఆ పూట అలా గండం గడుస్తోంది. చిక్కిపోయాడు బాగా ఆయన పాపం. వేళకి మంచి తిండి లేకపోతే శరీరం దృఢంగా ఎలా ఉంటుంది, బాగా చిక్కిపోయాట. అయినా సరే ఈ భార్య ఈ పిల్లలు ఇదంతా మిథ్య అనుకునేవాటండి ఆయన. ఆయనకి నారదుడు అంటే బాగా ఇష్టం. నారదుడు చెప్పాడు, ఈ లోకమంతా మిథ్య, ఇవాళ్ళు ఉంటుంది రేపు పోతుంది, కాబట్టి అనవసరంగా సంసారంలో దేని మీద వ్యామోహం పెంచుకోకు. ఈ భార్య ఈ భర్త ఈ పిల్లలు ఈ కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు ఇళ్ళు ఏమీ కూడారావు. ఎంత చెప్పినా వింటాం, మళ్ళీ ఇక్కడ నుంచి దులుపుకోగానే అన్ని మామూలే, అయ్యి బాబోయ్ నా మనవడు నా మనవరాలు నా కొడుకు నా కోళ్ళు నా ఇల్లు ఏదో నా భోజనం. ఇది ఒక భయంకరమైన వ్యామోహం. ఒక అద్భుతమైన పాటని వారణాసి వారిని ఒక ఆయన రాశారు, అది కృష్ణమాయలో కృష్ణుడి యొక్క సంసారంలో చాలా అద్భుతంగా చూపించారు. నారదుడు కూడా ఒకసారి సంసారంలో పడ్డాడంటో, నారదుడు కూడా నేను కూడా పెళ్లి చేసుకుని సంసారంలో పడితే బాగుండు అనుకోగానే కృష్ణుడు తీసుకుపోయి ఆయన చేతిలో ఉన్న వీణని ఒక స్త్రీగా మార్చి ఈయన కంటగట్టాడు. దాంతో నారదుడు ఆ సంసారంలో పడ్డాడు, 16 పిల్లలు పుట్టారట. ఈ పిల్లల్ని పోషించలేక నానా రకాలైన అబద్ధాలు ఆడి పోషించాడు. చివరికి ఒక అబద్ధం కాదు, నారదుడు కూడా. ఆ నారదుడు ఎటువంటి వాడైనా నిజంగాను, అందరికీ ఏమో సంసారం వద్దు బాబు అన్నాడు, ఈయన సంసారంలో పడిపోయాడు. మహాబాధపడ్డాడు లేండి బాబు. మీరు ఎప్పుడైనా వీలుంటే అసలు నారద పురాణం చదివి తీరాలి, వినాలి. నారద పురాణంలో నారద సంసారం పద్మపురాణంలో కూడా ఉంటుందన్నమాట. ఆయన ఒరే ఎందుకురా, సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా, సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా, దారాపుత్ర ధన ధాన్యాదిక మమకారపు జాడ్యము కొన్నావా, జీవా ముక్తి మార్గమును కనలేవా. సంసారంలో సారం ఎంత లేదు. ఇందులో పడి దార అంటే భార్య పుత్ర సంతానం వీటితోటి ఇవన్నీ పోషించొద్దంలా, అదే లోకం వరకుని పిచ్చి కింద బతికితే దానికి మోసం అని అనమాట. ఈ వ్యామోహంలో పడకరా, నాశనం అయిపోతావురా, చివరికి కళ్ళు మూసి తెరిచేలోపు ఈ వ్యామోహంలో పడి ఉండగా ఈ శరీరం విడిచిపెడతావురా నాయన అని చెప్పాడు అనమాట. అందుకని దారాపుత్ర ధన ధాన్యాదిక మమకారపు జాడ్యము కొన్నావా అన్నాడు ఆయన. మిథ్యామయమవు మాయా జగమిది మది విడువుము రాజీవా, మది విడువుము రాజీవా, నిత్య సత్యము పరం జ్యోతి గని దరిజేరుము రాజీవా, కనలేవా జీవా ముక్తి మార్గమును కనలేవా జీవా. మానవుడికి ఎప్పటికైనా మోక్ష మార్గం కావాలనే ఉద్దేశంతో సంసార తాపత్రయంలోకి వెళ్ళక వ్యామోహం పొందక ఎలా ఉంటే అలా ఈ మిథ్యా సంసారాన్ని ఇడ్చుకొచ్చాడు. దైవానుగ్రహం వల్ల మొత్తం మీద బతికారు, అలాగే ఉన్నాడు ఆయన. కానీ ఆయనంటే జ్ఞాని అనుకోండి, మరి ఇంట్లో అందరికీ ఆ జ్ఞానం ఉండద్దా? జ్ఞానం ఉన్నా వ్యవహారానికి వచ్చేసరికి ఏమైపోతుంది? ఇంత కబుర్లు చెప్పాం మనం, ఇంకొక 5 హారతి ఇచ్చాక వేళకి ఇంటికి వెళ్ళగానే శుక్రవారం పూట మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇడ్లీ వేయకుండా ఉంటే ఇంకేమన్నా ఉందా? మేము పురాణానికి వెళ్ళి వస్తే ఇడ్లీ వేయకుండా వస్తావా అని గయ్యమంటున్నారా లేదా అంటే, నేను మీలాంటి జ్ఞానుల గురించి చెప్పలేదులేండి. సహజంగా ఎంత అనుకున్నా వ్యవహారం వ్యవహారం, ఎవరి పొట్టకి ఎంత తిండి లేకపోతే ఎలాగండి? పాపం ఆయనంటే అలా బతుకుతున్నా. భార్య మహాత్మురాలు గనక ఆవిడ తట్టుకుంటున్నా, పిల్లలు చిన్న పిల్లలకండి, 16 సంతానంలో ఆఖరి పాప వయస్సు 2, 2 దగ్గర నుంచి 17 వయస్సులు మధ్యలో ఉన్న పిల్లలంతా మలమల మాడిపోతుంటే ఆ కుటుంబం ఎలా నడుస్తుంది మరి? ప్రతి వ్యక్తి తన సంసారాన్ని పోషించాలి, అదొక ధర్మం. వ్యామోహం వద్దన్నారు కానీ కర్తవ్యం ఏమవుతుంది మరి? అందుకని ఒక రోజున
ఇతనికి బాధ కలిగించే సంఘటన ఆ ఇంట్లో జరిగింది. భార్యకి ఏడుపు కలిగించే సంఘటన జరిగిందిట. లలిత పతివ్రత తిలకం భువంశాభిజాత్య తద్భార్య దుస్సహ దరిద్ర పీడచే కడునొచ్చి పెదవులు తడుపుచు శిశువులు ఆకటి చిచ్చుచే కృషిల్చి మలమల మాడుచు మానసం బిర్యంగా పట్టెడోరము మాకు పెట్టు మనుచు పత్రభాజన ధృత పాణులై వేడిన వీనులు చూడినట్లయిన ఒకనాడు వగచి నిజాధినాదు చేరి ఇట్లని పలికే ఓ జీవితేశ తట్టుముట్టాడు నట్టి పేదరికమిట్లు నొంప దీనికుపాయముహింపవైతి.
ఒక రోజున పరమ పతివ్రత జీవితంలో భర్త గారు ఏమి చేసినా ఎదురు చెప్పకుండా తిండి తెచ్చినా తేపోయినా సంపాదన ఉన్నా లేకపోయినా తన మెడలో ఉన్న గొలుసులు కూడా అమ్మేసి పులుసు కింద చేసేసిన కిక్కురు మన లేదట. అంత మంచి ఆవిడండి ఆవిడ. తాళి కట్టినప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి గొలుసులు కూడా అమ్మివారేసాడు ఈ త్రాష్ట్రుడు. నేను అన్నా ఈ మాట, కోపంతో నారదుడు అన్నాడు ఆ మాట. ఆయన మహాత్ముడు, కుచేలుడు, పరమజ్ఞాని అయినప్పటికీ భార్య మెడలో గొలుసులు కూడా అమ్మి బతికాడే వీడు అంటాడు. అంటే ఆడపిల్ల కష్టం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడతారట మహాత్ములు కూడా. నిజంగా కుచేలుడు జ్ఞాని, ఆయన ఏమీ అనకూడదు. భార్య కూడా అంత ఉత్తమురాలే. ఏదో భార్యాభర్తలు నాకు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఒకళ్ళ డబ్బులు ఒకళ్ళు పంచుకోరా, మరి నీది నీదే నాది నాదే అనుకోరు కదా. అందుకని ఆవిడ మొత్తం అంతా కుటుంబం మీదే పెట్టింది. కానీ ఆవిడ మనసుకు దుఃఖం కలిగించే సంఘటన ఏమిటంటే ఒకసారి వరుసగా 3 రోజుల పాటు ఇంటిలో గుప్పెడు బియ్యం లేవు. ఎక్కడ మాట వరుసకి దొడ్లో ఉన్న తోటకూర కాడతో పులుసు వండి పెడదామంటే తోటకూర కాడ అయిపోయింది, బత్సలైపోయింది. అరిటాకులు తప్ప దొడ్లో ఇంకేం లేవట. ఉట్టి అరిటాకులు ఏంటంటారు. ఆ సమయంలో ఏదో రకంగా కుటుంబం నడుపుతున్న ఆవిడ దగ్గరికి పిల్లలంతా ఒక రోజున పొద్దున్నే కడుపంతా నకనకలు ఆడిపోతూ ఉండగా తిప్పేస్తూ ఉండగా తట్టుకోలేక దొడ్లోకి వెళ్ళి ఆకులు కోసుకొచ్చేశారు. ఆకులు పట్టుకొస్తే అమ్మ అన్నం పెడుతుందేమో అని ఆశ. అందుకని ఏం చేశారు, అమ్మ దగ్గరికి వచ్చేశారు. మలమల మాడిపోయారు. ఆవిడ మనస్సుకి గాయం కలిగేలాగా పత్రభాజన ధృతపాండులై ఆకులలో చేత్తో పుట్టుకుని, అమ్మ ఆకులు తెచ్చేసుకున్నాము, ఇంత అన్నం పెట్టి ఎక్కువద్దు, అందరికీ పిడికడు అన్నం పెడితే అదే తినేసి దొడ్లో ఉన్న మంచినీళ్ళు తాగేస్తాం, ఇంత అన్నం పెట్టు, పట్టెడు అన్నం పెట్టు, అంటే ఒక గుప్పెడు అన్నం పెట్టు, గుప్పెడు అన్నం పెట్టు, అమ్మ అమ్మ ఆకలిని 16 పిల్లలు ఆకులు పుచ్చుకొని మాడిపోతూ అమ్మ అంటే అమ్మ ఏమైపోతుంది. ఆవిడ మనస్సు కరిగిపోయింది. చెవులలో సూదులతో పొడిచినంత బాధ కలిగింది. మనస్సు అంతా కొతకొతలాడిపోయింది, తట్టుకోలేకపోయింది, కన్నీళ్ళు వచ్చేసాయి. పరుగు పరుగున, కాసేపు ఉండండి అమ్మా, ఏదో రకంగా డబ్బు సంపాదిస్తాను, అన్నం సంపాదిస్తానని కూర్చోబెట్టి వాళ్ళని ఆశ పెట్టి భర్త దగ్గరికి వెళ్ళింది. ఆయన ఏం చేస్తున్నాడు, కృష్ణం వందే జగద్గురు అంటున్నాడు బాబు. నిజంగా చెప్పమంటారా, ఆ కృష్ణం వందే జగద్గురు అనగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో అడగబోతూ ఉండగా ఒక ఆయన వచ్చి, ఈ పూట మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం, పాయసాన్ని పట్టుకొచ్చారట. వ్రజభాగవతంలో చెప్పారు. అంటే ముందు ఆ పూటకు గడిచిపోయినట్టే కదా, పాయసం కూడా పట్టుకురావడంలో కూడా మంచి జీడిపప్పులు ఆవునేతితో మేగడ వేసినటువంటి అత్యద్భుతమైన ఒక గుండిగడు పాయసం పట్టుకొస్తే మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి ముందు ఈ పాయసం పిల్లలకు ఆయాసం వచ్చేదాకా పెట్టి అప్పుడు భర్త దగ్గరకు వచ్చింది. ఆయనకు కూడా కాస్త ప్రసాదం పెట్టింది. ఆయన కృష్ణం వందే జగద్గురు పెట్టినా పెట్టకపోయినా ఎప్పుడు కృష్ణం వందే జగద్గురు అంటాడు. ఆయన మన భక్తుడైనా, మనం అందరం రోజు కృష్ణం వందే జగద్గురు అంటున్నాగా, అలాగే ఆయన కూడా అనుకుంటున్నట్ట. అప్పుడు ఆవిడ ఆయన మూతి తుడిచి భోజనానంతరం ఆ కృష్ణం వందే జగద్గురు అంటున్నాయని, కాసేపు ముందు తిండి తినండి అని ఆ తర్వాత చేతులు పుచ్చుకుని, ఏమండి చూస్తున్నారా పిల్లల్ని, ఏ రోజుకు ఆ రోజు ముష్టి బతుకులేనా, మనవి సంతుష్టి బతుకులు లేవా. మనం వైరాగ్యంతో బ్రతకాలి, జ్ఞానంతో బ్రతకాలి, కానీ పిల్లలకు అన్నం పెట్టి చదివించలేనటువంటి బ్రతుకు కూడా ఒక బ్రతుకైనా. పేదరికం మనల్ని పట్టి పీడించి నాశనం చేస్తోంది. రోజు రోజుకి పేదరికంతో కృంగి కృషించి నశించిపోతున్నాం. నువ్వు చూస్తే పట్టించుకోవు, హాయిగా కృష్ణనామస్మరణ చేస్తున్నావు. ఆ కృష్ణుడి దగ్గరికే వెళ్ళి మన పేదరికం బయటికి పడేలాగా ఏదైనా మార్గం చూడకూడదా? ఒక ఉపాయం ఊహించాలి. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని అనుభవించడం కాకుండా ఈ కష్టములో నుంచి ఎలా బయటపడాలి. కష్టం వస్తుంది, ఎప్పుడు భయపడకండి. ప్రతి వ్యక్తికి, ఎంత గొప్ప వ్యక్తికైనా కష్టం వస్తుంది. కానీ కష్టానికి కుంగిపోక అందులోంచి బయటపడడానికి ఏదో ఒక మార్గమును ఆలోచించాలి. నా మాట వినండి, ఇందులో నుంచి బయటపడడానికి ఉపాయం ఊహించండి అన్నది.
ఆవిడ ఏం సలహా చెప్పిందో, ఆయన ఏం చేశాడో రేపు మళ్ళీ యథాప్రకారంగా 6:20 కలుసుకుంటాం. ఇంకా కేవలం 2 రోజులే మిగిలింది. ఈ 2 రోజులు సద్వినియోగం చేసుకోండి. రేపు 6:20 ఈ కుచేలోపాఖ్యానం, మరొక అద్భుతమైన లీలన్నది, అది వచ్చిన వాళ్లే వింటారు, రాని వాళ్ళకి ముందు నుంచి ఊరేగించడం. ఆఖరు రోజు ఫలశ్రుతితో కూడిన అపూర్వ ఘట్టం, పరీక్షిత్తు కృష్ణుడు కూడా మోక్షం పొందిన ఘట్టం, ఫలశ్రుతి ఉంటాయి. ఒక ఆఖరు రోజు మాత్రం 6 గంటలకే ప్రారంభమవుతుంది, అది దృష్టిలో పెట్టుకుని ఆదివారం 6:00కి రేపు 6:20కి రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.